गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। రాబోయేటువంటి 4-5 సంవత్సరాలలో చాలా విచిత్రాలు జరగబోతున్నాయి, కానీ చాలా విచిత్రాలు జరిగాయని మీరు న్యూస్ పేపర్లో చదవచ్చు, కానీ ఆ విచిత్రాలు జరగటానికి మీరు కారణం అవుతారా అవరా అన్న దానికోసం నేను ఈనాడు మీ ముందుకు వచ్చాను. అంటే కృష్ణుడు పుడతాడు అని అందరికీ తెలుసు ఆ కాలంలో. పెళ్ళైనప్పుడే వసుదేవ దేవతలకు పెళ్లి అయినప్పుడే అందరికీ తెలుసు, కంసుడికి కూడా తెలుసు దేవకి యొక్క అస్త్ర సంతానము తనని చంపేస్తుంది. తెలిసి ఏం చేయగలిగాడు? ఏం చేయలేకపోయాడు, ఏమీ చేయలేకపోయాడు. అలాగే నేను ఖచ్చితంగా మీకు చెప్తున్నటువంటి ఈ మాటలు ఈ రోజు గుర్తుంచుకోండి, 4-5 సంవత్సరాలలోనే ఇది ప్రపంచంలో అందరికీ తెలుస్తుంది. ఏమిటి అంటే భారతదేశము ప్రపంచంలో సర్వోత్కృష్టమైనటువంటి స్థానము వహిస్తుంది. కృష్ణుడు పుడతాడు, కంసుడిని చంపేస్తాడు, అందరికీ తెలుసు కదా. మీకు తెలిసింది, ఇప్పుడు మీకు ఇప్పుడు ఏం తెలిసింది, భారతదేశము ప్రపంచంలో సర్వోత్కృష్టమైనటువంటి స్థానము వహించబోతోంది. ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే భూ భువ స్వ విద్యాక్షేత్రములో, ఆర్థిక క్షేత్రములో, ఆధ్యాత్మిక క్షేత్రములో భారతదేశము సర్వోన్నతమైనటువంటి స్థానము అలంకరించబోతోంది. ఇది స్పష్టంగా మీరు విని గుర్తుంచుకోండి. విద్యారంగంలో ప్రపంచమే ఒప్పుకుంటుంది, ఐటీ క్షేత్రంలో ఉన్న వాళ్ళందరూ భారతీయులే, ముఖ్యంగా ఆంధ్రులే. ఆర్థిక రంగంలో మనం చాలా ముందు ఉండబోతున్నాము అని ఆర్థిక శాస్త్రవేత్తలే చెప్తున్నారు. ఇంకా మిగిలింది ఏంటి, ఆధ్యాత్మిక రంగం. అది బయట నుంచి మనమేం నేర్చుకునేది కాదు, మనకి భారతీయులకి ఆధ్యాత్మిక విద్యలో మొత్తము అధికారం ఉన్నది, మన వారసత్వం అది. ఆ వారసత్వాన్ని మీకు గుర్తు చేయడానికి వచ్చాను. అంటే అసలు సంపద ఉంది అని తెలిస్తే, ఎక్కడ ఉన్నదో తెలిస్తే ఉపయోగపడుతుంది మీకు. మళ్లీ నేను చెప్పిన ఉదాహరణ గుర్తుంచుకోండి, కంసుడికి తెలుసు కృష్ణుడు పుడతాడని, ఆనాడు ప్రపంచంలో అందరికీ తెలుసు. కానీ కేవలము గోకుర్ణంలోని చదువు సంధ్యలు రానటువంటి వ్యక్తులు మాత్రమే కృష్ణుడికి రక్షణగా నిలిచారు. కృష్ణుడు వాళ్ళకి రక్షణగా నిలిచాడు, వీళ్ళు కృష్ణుడికి రక్షణగా నిలిచారు, మీకు తెలుసు కృష్ణుడు మనమే రక్షిస్తాం. కానీ కృష్ణుడు మన మధ్య ఉంటే మనకి రక్షణ. ఆ రక్షణ మీరు పొందగలరా పొందలేరా అనే ప్రశ్న నిన్న వేశాను నేను. మీరు కృష్ణుని రక్షించటం కాదు, కృష్ణుడు ఉండబట్టి వాళ్ళు బతికిపోయారు. లేకపోతే ఈ పూతనా వాళ్ళు వచ్చుంటే తృణావర్తులు రావటం వల్ల, అఘాసురుడు రావటం వల్ల రక్షణ కృష్ణుడికి కాదు లభించింది, వాళ్లకి లభించింది. ఆ రక్షణ మీకు కూడా కావాలా అర్థం లేదా? కావాలంటే నేను మీకు నిన్న ఒక పద్ధతి చెప్పాను, నేను అది చేయవలసిందే. ఒక అధ్యాయము భాగవతము, ఒక అధ్యాయము భగవద్గీత. ఇంకా అది కూడా చేయలేము అంటే కృష్ణుడు మీ దగ్గరికి రాడు, కానీ ఇది చేసిన వాళ్ళ దగ్గరికి గ్యారంటీగా వస్తాడు. తర్వాత మీరు మాకు తెలిసి ఉంటే చేసేవాళ్ళము అని మాత్రం అనకండి. ఇది తెలిసింది కదా, ఇప్పుడు కృష్ణుడు మీ దగ్గరికి రావాలి అంటే. కృష్ణావతారము సశరీరముగా ఈనాడు పృథ్వీ గ్రహం మీద ఉన్నది, ఇది కూడా చాలా మందికి తెలియదు. ఏ కలికి అవతారం వస్తుంది వస్తుంది అనుకుంటున్నారో మీకు తెలీదు, అసలు వచ్చేసి ఉన్నది. కానీ ఆ అవతారమూర్తితో కలిసి మీరు పనిచేయాలి అంటే మీలో దేవత్వం రావాలి. వృత్తి దేవత్వం సరిపోదు, ఆ దేవత్వము అవతారమూర్తి యొక్క కార్యక్రమాలు కూడా చేయాలి. ఉదాహరణకి హనుమంతుడు ఉన్నాడు, పుట్టుకతోనే ఆయనకి దేవతలు వరదానాన్ని ఇచ్చేశారు. చిన్నప్పుడే ఇంకా ఉయ్యాలలో 21వ రోజు పడుకోబెట్టినప్పుడే సూర్యుడిని చూసి తిగిరాడు, దవడ విరగొట్టుకున్నాడు, హనుమంతుడు అని పేరు తెచ్చుకున్నాడు. సరే వాయుదేవుడికి కోపం వచ్చింది, అప్పుడు ఆగిపోతే దేవతలందరూ కూడా 21 దవడ విరిగినటువంటి హనుమంతుడికి వరదానాలు ఇచ్చారు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, కానీ అన్ని దేవతల వరదానాలు పొందినటువంటి హనుమంతుడు సూర్యుడి యొక్క రథంతో కలిసి మెలిసి పరిగెడుతూ విద్య నేర్చుకున్నటువంటి హనుమంతుడు. హనుమంతుడి యొక్క గురువు ఎవరు అంటే సూర్యుడు, అది తెలుసు కదా మీకు. సూర్యుడి దగ్గరికి వెళ్ళాక నాకు విద్య నేర్పడలేదు. నేనెట్లా విద్య నేర్పుతానయ్యా బాబు, నేను అసలు క్షణం తీరిక లేకుండా సంవత్సరానికి 24 గంటలు రోజుకి 365 రోజులు తిరుగుతూనే ఉంటాను అమితమైనటువంటి వేగంతో. ఈ తిరుగుతున్నటువంటి నేను నీకెక్కడ విద్య నేర్పలేను, నేర్చుకుంటానైనా అన్నాడు. అయితే ఒక కండిషను, నాతో పాటు పరిగెడుతూ నేర్చుకుంటానంటావేమో, నీ మొహం నావేపు ఉండాలన్నాడు. అంటే ఎలా పరిగెట్టాలి? సూర్యుడు ఇలా వస్తూ ఉంటే ఇలా వెనక్కి పరిగెట్టాలి, మొహం సూర్యుడు వైపు పెట్టి చేస్తానన్నాడు. వెనక్కి పరిగెట్టడం కష్టం, అందులో సూర్యుడితో పాటు. ఓకే అన్నాడు. పరిగెట్టాడు. పరిగెట్టాక సూర్యుడి దగ్గర నుంచి నవమి వ్యాకరణాలు తెలుసుకున్నాడు. కాళిదాస్కి 5 తెలుసు, హనుమంతుడికి 9 వ్యాకరణాలు తెలుసు. అంత మహాపండితుడు, సూర్యుడి యొక్క ప్రధాన శిష్యుడు, దేవతల యొక్క వరదానాన్ని పొందినటువంటి శిష్యుడు. కానీ వారి భయంతో ఎక్కడున్నారు? విశ్వముఖ పర్వతం మీద పిరికి వాళ్లలానే జీవిస్తూ ఉన్నారు. రామలక్ష్మణులు మామూలు మనిషి వేషంలో వస్తే భయపడ్డారు. వారి పంపినటువంటి సీక్రెట్ ఏజెంట్స్ 007 జేమ్స్ బాండ్ లేమో వీళ్ళు మమ్మల్ని చంపటానికి వచ్చాడేమో. భయపడింది ఎవరు? హనుమంతుడు, సుగ్రీవుడు. ఇక్కడ అర్థమవుతుందా ఎందుకు చెప్తున్నాను? మీకు మీలో కూడా దేవత్వం ఉన్నది, మీలో కూడా దేవుడిచ్చినటువంటి వరదానాలు ఉన్నాయి. కానీ ఎప్పుడు హనుమంతుడి యొక్క దైవత్వం బయటకు వచ్చింది? రాముణ్ణి కలిశాక రాముడు పని చేస్తాను అని నిర్ణయించుకున్నాక. నిర్ణయించుకున్నాక ఇంకా మ్యాజిక్లే మ్యాజిక్. సముద్రాన్ని దాటేశాడు, సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చాడు, సముద్రం మీద రాళ్ళని తేలేటట్టు చేయగలిగాడు. మరి ఆ హనుమంతుడేగా సుగ్రీవుడు, హనుమంతుడు భయపడుతూ జీవించేటటువంటి హనుమంతుడు. రాముడి యొక్క కార్యక్రమాన్ని నేను చేస్తాను అని ఎప్పుడు నిర్ణయించుకున్నాడో వారి జీవితంలో చమత్కారాలు వచ్చాయి. మీ జీవితాలలో కూడా ఎప్పుడు చమత్కారాలు వస్తాయి? భాగవతం చదవటం మొదలెడితే చమత్కారాలు వస్తాయి, భగవద్గీతను చదవటం మొదలెడితే చమత్కారాలు వస్తాయి. లబ్ధి రావు. ఎప్పుడు ఏ పని చేయాలో ఆ పని చేయకపోతే మీ జీవితాల్లో చమత్కారాలు రావు. అంచేత మీకు కనీసం మే వరకు ముందు నేను ఇచ్చినటువంటి కార్యక్రమం ఏమిటి అంటే ఒక అధ్యాయం భాగవతము, ఒక అధ్యాయం భగవద్గీత రోజు చదువుకోండి. మిగతా డీటెయిల్స్ ఎన్ని రకాలుగా చేసుకోవచ్చో మన కార్యకర్తలు చెప్తారు మీకు. ఇది మీరు నలుగురు ఐదుగురు చేస్తే సరిపోదు. మొత్తము భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి చెయ్యాలి. నిజానికి చెయ్యాలిగా, ఎప్పుడు మంచి పని అందరూ కలిసి చేయదు, చెడ్డ పని చేయాలంటే చేసేస్తారు. అంచేత మీరు మీరు మీ కుటుంబ సభ్యులకి చెప్పాలి ముందు. నిజంగా మీరు మీ పిల్లల భవిష్యత్తు కోరుకుంటే, నిజంగా మీరు మీ కుటుంబ సభ్యులు మేము భారతీయులము అని నిజంగా అనుకుంటే కృష్ణుడి యొక్క కార్యక్రమములో మీరు పాలు పంచుకోవాలి అనుకుంటే ఇంకో మార్గం లేదు. భాగవతం చదవాల్సిందే, భగవద్గీత చదవాల్సిందే. ఇంకాస్త ముందుకు వెళ్తే మనం భగవంతుడి యొక్క కార్యక్రమాలలో యజ్ఞ విధానం చాలా ముఖ్యమైనది. అంతేత రాక్షసులందరూ ఏం చేసేవాళ్ళు అంటే యజ్ఞానికి విఘ్నం కలగజేసేవాళ్ళు. తెలుసు కదా, విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తానంటే ఎవరు ఎప్పుడు యజ్ఞం చేసినా అడ్డు తగిలే వాళ్ళు ఎవరు? అంచేత ఈ కాలంలో కూడా ఏ యజ్ఞానికైనా ఎవరైనా అడ్డు తగిలితే వాళ్ళు ఎవరై ఉంటారు? రాక్షసులే ఉంటారు వాళ్ళు. మన కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. శాస్త్రం శాస్త్రమే, ఉప్పు ఉప్పగా ఉంటుంది, పంచదార తీయగా ఉంటుంది, కారము పుల్లగా ఉంటుంది. కారము అంటే నా మాట వింటున్నారో లేదో నాకు డౌట్ వచ్చింది. మనసు ఇక్కడ ఉందా ఇక్కడ ఉందా అని. కారము కారంగా ఉంటుంది, పులుపు పుల్లగా ఉంటుంది. రాక్షసులు యజ్ఞము వద్దంటారు. ఈ ఈక్వేషన్ గుర్తుంచుకోండి. వాళ్ళు ఎవరో నాకు అనవసరం. కుటుంబ సభ్యుల వాళ్ళు ఏ వర్ణానికి చెందిన వాళ్ళు, ఏ జాతికి చెందినటువంటి వాళ్ళు? ఉప్పు ఉప్పగా ఉంటుంది, రాక్షసులు యజ్ఞానికి అడ్డు తగులుతారు. మీరు ఏ కోవకు చెందుతారో రేపు నేను చూసుకుంటాను. ఇప్పుడు మీరు నాకేం చెప్పక్కర్లేదు, ఎందుకంటే నేను వద్దాం అనుకున్నాను సార్, కానీ ఏం చేస్తాం, ఇంట్లో పనిపడిందండి, పరీక్ష ఉంది, ఇంట్లో బంధువులు వచ్చారు, ఏం చేస్తారు? పరీక్ష మానేసి మానేస్తారు? పరీక్ష ఓటో క్లాస్ పరీక్ష బాగుంటాను లేదు. నాతో చెప్తారు చాలా మంది, మేము ఏప్రిల్లో మీరు పెడితే ఎలాగండి యజ్ఞం, ఓటో క్లాస్ పరీక్షలు ఉన్నాయండి. అంటే ఒకటో క్లాస్ పరీక్షలు యజ్ఞం కంటే ముఖ్యమైనవి అని చెప్తున్నప్పుడు భావార్థమవుతుందా? మన భవిష్యత్తుని మనమే రాసుకుంటాం. యజ్ఞముల యొక్క నిర్వహణ ఎక్కువ సంఖ్యలో జరగాలి. ఈ యజ్ఞాలు ముఖ్యంగా మూడు రకాలుగా ఉంటాయి. ద్రవ్య యజ్ఞ, తపో యజ్ఞ, జ్ఞాన యజ్ఞ, తథాపరే అని భగవద్గీత చెప్తుంది. చాలా రకాల యజ్ఞాలు ఉన్నాయి, కన్నులో ముఖ్యంగా మూడు రకాలైనటువంటి యజ్ఞాలు ఉన్నాయి. ద్రవ్య యజ్ఞము, ద్రవ్య యజ్ఞము అంటే ఏంటి? మనం రేపు చేయబోయేటువంటి యజ్ఞం, అంటే విశేషమైనటువంటి పదార్థాలను యజ్ఞంలో వేస్తాం. వేస్తున్నప్పుడు ఏం చేస్తాం? మంత్రాలు చదువుతాం. మనం 1956 సంవత్సరాలలో జర్మనీలో ఒక విచిత్రమైనటువంటి వ్యక్తి ఉండేవారు. ఈ మధ్య కాలం వరకు, మొన్న 80 వరకు కూడా ఉన్నట్టున్నాడు ఆయన. పోలీసులు ఏదైనా ఒక కేసును సాల్వ్ చేయలేకపోతే ఆయన దగ్గరికి వెళ్ళేవారు. వెళ్ళి ఏం చేసేవారు, ఘటనా స్థలంలో ఉన్నటువంటి ఒక రుమాలు, హంతకుడు వదిలేసింది ఏదో ఒకటి, రుమాలు ముక్కో లేకపోతే సిగరెట్ ముక్కో ఏదో వాడి చేతిలో పెట్టేవాడు. వాడు కళ్ళు పూసి చెప్పేసేవాడు, ఒక ఫలానా చోట ఉన్నాడు, మీరు వెళ్ళి అతన్ని పట్టుకోండి. అంటే ఏంటి, హంతకుడు చేతిలో ఉన్నటువంటి సిగరెట్ ముక్క పిలిచి పడేసాడు. పిలిచి పడేస్తే ఆ సిగరెట్ ముక్క ఏం చేసింది? హంతకుడు యొక్క జ్ఞానాన్ని ఆ సిగరెట్ ముక్కలో ఉంది. తెలుసుకోగలిగేవాడు తెలుసుకోగలుగుతాడు. ఈ కాలంలో జరిగింది, ఏ కాలంలో జరిగినటువంటిది కాదు. స్వీడన్ బోర్గ్ అనే పేరు, అంటే ఏంటి అర్థం? హంతకుడు ఏదైనా ఒక వస్తువును ముట్టుకుంటే ఆ వస్తువులో హంతకుడి యొక్క మాథన్ చరిత్ర వచ్చేసింది అని అర్థమైంది కదా. మరి మీరు ఏదైనా వస్తువుని ముట్టుకుంటే మీ చరిత్ర అందులోకి వస్తుంది కాదా? మరి అది గాయత్రి మంత్రంతో ముట్టుకుంటే ఏమవుతుంది? గాయత్రి మంత్ర శక్తి వస్తుంది. మహాలక్ష్మి మంత్రం చదివితే మహాలక్ష్మి మంత్రం వస్తుంది. ఇంతవరకు అర్థమైంది కదా. అంచేత ఏదైనా ఒక పదార్థాన్ని పట్టుకుని మీరు ఏ వాక్కును ఉచ్చరిస్తారో ఆ వాక్ శక్తి ఆ పదార్థంలోకి వెళ్తుంది. తాయత్తులు అవన్నీ అంతే. ఒక సిద్ధపురుషుడు ఒక వాక్ కట్టాడు, ఈ రోజు నుంచి నీకు ఈ రోగం రాదు అని కట్టేస్తాడు. ఇప్పుడు ఏమైంది ఆ తాయత్తులో? ఆ మహాత్ముడు యొక్క వాక్ శక్తి దూరింది, ఇంకా వాడికి రోగం ఉండదు. తెలుసు కదా మీకు, ఇవంతా భారతీయులకి అందరికీ తెలుసు. ఇది మనం ఉపయోగించుకోవడం మర్చిపోయాం. రేపు ఆ మ్యాజిక్ మీరు చేయబోతున్నారు. అందుకు చెప్పింది గోరింటాకు పెట్టుకోవాలి అని చాలా మంది కుతూహలం ఉంటుంది. గోరింటాకు దొరికితే పెట్టుకుంటారు, దొరకకపోతే పెట్టుకోలేరు. కానీ ఒకడు గోరింటాకు నూరుతున్నాడు, వాడు గోరింటాకు పెట్టుకోవాలా అక్కర్లేదా? పెట్టుకోకుండానే. అలాగే గాయత్రి మంత్రం మీరు ఉచ్చారణ చేసి యజ్ఞం చేస్తూ ఉంటే సద్బుద్ధి ఆటోమేటిక్ గా మీకు వస్తుంది. మహాలక్ష్మి మంత్రం చేస్తూ మహాలక్ష్మి మంత్రం ఆవుతులేస్తే ఆటోమేటిక్ గా మహాలక్ష్మి మంత్రం వస్తుంది. ఉదాహరణలు అర్థమవుతున్నాయి కదా. ఇంకోటి, ఇందుకు మాస్టారు మనం అగ్నిలో వేస్తాం, నా చేతిలో ఆ పదార్థాన్ని పట్టుకుని ఓం భూర్భ స్వహత సతర్వరణ్యం భర్గో దేవసీమయో యోన ప్రచోదయ మత తరంగాలు పదార్థంలోకి వచ్చేసాయి. అది నేను ఇంట్లో పెట్టుకుంటాను. అగ్నిని ఎందుకయ్యా వేయటం? వేస్ట్ గుడిదైపోతుంది. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః. నా ఇంట్లో పెట్టుకుంటాను, ఆ మత తరంగాలు నాకే వస్తాయి. నీకే వస్తాయి మతం తరంగాలు. ఎండు మిరపకాయ నువ్వు నమ్మలేవు. కారం ఎవరికి వస్తుంది? పక్కవాడికి వస్తుందా నీకు వస్తుందా? నీకే వస్తుంది. ఎండు మిరపకాయ నిప్పులో వేసావు, కారం అప్పుడు ఎవరికి వస్తుంది? ఎంతమందికి వెళ్తుంది? నీకు వస్తుంది కదా. భావం అర్థమైందా? ఎండు మిరపకాయ కోరవుతే నీకు అర్థమైంది కనుక తగ్గావు. ఇది సూక్ష్మమైనటువంటి తరంగాలు కనుక నీకు అనుభూతిలోకి రావు. కానీ ఎండు మిరపకాయని అగ్నిలో వేస్తే అందరికీ దగ్గు వస్తుంది అంటే గాయత్రి మంత్రముతో ఉన్నటువంటి పదార్థాన్ని అగ్నిలో వేస్తే సద్బుద్ధి ఎంతమందికి వస్తుంది? అందరికీ వస్తుంది. నీకు వస్తుందా కాదా? అందరికీ వస్తాయి. మరి నీకు వస్తుంది అందరికీ వస్తుందంటే ఏం చేయాలి నువ్వు? అందరికీ వచ్చేది చేస్తే మంచిదా, నీ ఒక్కదానికి వస్తే చేస్తే మంచిదా? ఒక్కదానికి కావాలనుకుంటే రాక్షసుడు, అందరికీ రావాలి యజ్ఞం చేస్తే దేవతది. అంచేతే యజ్ఞం చేసేవాడు దేవతడు, యజ్ఞం జరుగుతోంది అని తెలిసినా రానివాళ్ళు మన వాళ్ళని అనొద్దు. మనకు అర్థమైపోయింది కావాడు ఎవరు? సరేనా? చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, మీ యజ్ఞం చేయవచ్చా చేయకూడదా అని. కేవలము ఒక జాతికి సంబంధించిన వాళ్ళే యజ్ఞం చేయకూడదు, మిగతా వాళ్ళందరూ యజ్ఞం చేయొచ్చు. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మీరు ఆ కోడకి చెందిన వాళ్ళు అయితే మాత్రం దయచేసి యజ్ఞానికి రాకండి. వింటూ ఉన్న వాళ్ళు కూడా ఊపిరి పీల్చుకోనటువంటి వాళ్ళు యజ్ఞం చేయకూడదు, అది కండిషన్. మీరు ఊపిరి పీల్చుకుంటూ ఉంటే మరి మీరు పీల్చుకుంటున్నారా? అందరూ పీల్చుకుంటున్నారా? పీల్చుకునేటటువంటి వాళ్ళందరికీ, ఊపిరి పీల్చుకునేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా యజ్ఞము చేసేటటువంటి అర్హత ఉన్నది, అది భారతీయ సంస్కృతి. వీడు చేయొచ్చు వాడు చేయకూడదు అనే రూల్ ఏం లేదు. మనం పిచ్చివాళ్లలాగా రూల్స్ ఏర్పరచుకుని సర్వనాశనం అయిపోయాడు. జత గాయత్రి యజ్ఞం చేయబోతున్నాం మనం రేపు, మహాలక్ష్మి మంత్రం చేయబోతున్నాం యజ్ఞంలో. దీనివల్ల ఏమవుతుంది? మీకు సద్బుద్ధి రావటమే కాకుండా మీకు మహాలక్ష్మి అనుగ్రహం పొందటమే కాకుండా ప్రపంచానికి వస్తుంది. అంతే కదా, ఇప్పుడు ప్రపంచానికి సద్బుద్ధి కావాలి, మనం ఒక్కడికే సరిపోదు. ప్రపంచానికి మహాలక్ష్మి కావాలి. ఈనాడు మహాలక్ష్మి అంటే ఏంటో కూడా చాలా మందికి తెలియదు. చాలా మంది నాతో అంటూ ఉంటారు, మాస్టారు మరి మేము డబ్బు సంపాదించడం మొదలెట్టాం అనుకోండి, మరి పక్కవాడు కూడా డబ్బు సంపాదించడం మొదలెట్టాడు అనుకోండి, మళ్లీ పక్కవాడు సంపాదించడం మొదలెట్టాడు అనుకోండి, ప్రపంచంలో ప్రతి ఒక్కడు కోటీశ్వరుడైనా ప్రకృతిలోని సంపద తగ్గదు. మనిషి ప్రకృతిలోని సంపదను పరిపూర్ణముగా ఉపయోగించుకోలేడు. నువ్వు ఎంత ఉపయోగించుకున్నా కూడా ప్రకృతిలో నిరంతరము ఆ వనరులు అలా వస్తూనే ఉంటాయి. మరి ఎందుకండి ఈ బాధ? జర్మనీలో రోజుకి కొన్ని కోట్ల లీటర్ల పాలు సముద్రం పాలు అవుతున్నాయి. మీకు తెలుసా, కొన్ని కోట్ల లీటర్ల పాలు సముద్రంలో ఎందుకు పోసేస్తున్నారంటే డబ్బు. కొన్ని కోట్ల లీటర్ల పాలు ప్రపంచంలోకి వచ్చేస్తే ఇంకెవడు కొంటాడు, అందరికీ ఫ్రీ. అంటే మనకి ఉన్నటువంటి ఈనాడు ఉన్నటువంటి ఆర్థికమైనటువంటి సమస్య మనము తయారు చేసుకున్నది. ప్రకృతిలో ఆర్థికమైనటువంటి సమస్యలు లేవు. ప్రకృతిలో అందరికీ సరిపోయేటటువంటి ఆహారం ఉన్నది. పిచ్చి పిచ్చి వాటికి మనం డబ్బు ఖర్చు పెడుతున్నాం. ఒక సైంటిఫిక్ సర్వేలో అమెరికా వాళ్ళు ఒక సంవత్సరము వాళ్ల మిలిటరీకి ఖర్చు పెట్టేటటువంటి డబ్బు కనుక ఆ సంవత్సరం మిలిటరీకి ఖర్చు పెట్టకుండా ఉంటే, ఒక సంవత్సరం వాళ్ళ ఖర్చు పెట్టుకోమన్నారు వాళ్ళు. ఏం చేయాలి అమెరికా వాళ్ళు, ఒక సంవత్సరము వాళ్ళు మిలిటరీకి ఖర్చు పెట్టేటటువంటి డబ్బు ఖర్చు పెట్టకుండా ఉంటే 20,000 బెడ్లున్నటువంటి 20,000 హాస్పిటల్స్ 20,000 సంవత్సరాల పాటు నడపవచ్చు ఫ్రీగా. కదా అర్థమైందా ఈ సమస్య? ఎవరు తెచ్చుకున్నారు? హాస్పిటల్స్ లేవు, మందులు లేవు, లేవు కరెక్టే. కానీ ఒక దేశము తన ఆర్థిక వ్యవస్థలో డిఫెన్స్కి ఉపయోగించుకునేటువంటి డాలర్స్ ని కనుక ఒక సంవత్సరము దీనికి ఉపయోగిస్తే 20,000 సంవత్సరాల పాటు 20,000 బెడ్లు గల హాస్పిటల్ని అర్థమైందా? ఇప్పుడు ఎవరు డబ్బు ఖర్చు పెట్టి ఏం చేసుకుంటున్నారు? వాళ్ళు వాడి మీద యుద్ధం, వీడి మీద యుద్ధం అంటే ఎందుకు వాడు యుద్ధం చేస్తున్నాడో తెలియదు, వీడి ఎందుకు యుద్ధం చేస్తున్నాడో తెలియదు. నాకు మాత్రం ఇంతవరకు అర్థం కాలేదు, నీకు అర్థమవుతే అర్థమైంది వచ్చి ఎందుకు యుద్ధాలు చేసుకుంటున్నారు వాళ్ళు. భావం అర్థమైందా? ఎందుకు ఇదంతా చెప్పుకొస్తున్నా? సద్బుద్ధి లేదు. మనము తీసుకున్నటువంటి గీతలతో మనం కొట్టుకు చేస్తున్నాం. ఇది ఇండియా అంటాం, అది పాకిస్తాన్ అంటాం. గీత ఎవడో దేవుడు గీశాడా? నువ్వు తీసుకున్నావు, నువ్వు కొట్టుకుంటున్నావు. దేవుడు ఏం చేస్తాడు? దాన్ని కలికి అవతారం వస్తే ఈ గొడవ ఉండదు. కలికి అవతారం ఏం చేస్తుంది? కలికి అవతారం గీసింది ఆ గీత. గీత నువ్వు గీసుకున్నావు, గీత ఎవరు చెప్పాలి? నువ్వు చెప్పుకోవాలి. భావం అర్థమవుతుందా? నేనేం చెప్తున్నాను, కేవలము సద్బుద్ధి ఉంటే చాలు ప్రపంచం మారిపోతుంది. ప్రపంచంలో ఈనాడు ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా విశ్వ పౌరుడే, వరల్డ్ సిటిజనే. ఇంచేత ఆంధ్రలో ఉన్నటువంటి మనకి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో తెలిస్తే బాగుండు అనిపిస్తుంది, అవునా కదా? యూపీలో ఉన్నవాడికి యూపీలో ఏం జరుగుతుందో తెలిస్తే బాగుండు అనిపిస్తుంది. అంటే ఎవడు ఎక్కడ ఉంటే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి న్యూస్ తెలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది, అవునా? మరి మీరు న్యూస్ పేపర్ తెప్పించుకుని చదివితే కేవలము మీ రాష్ట్రానికి సంబంధించిందా వస్తుందా, ప్రపంచంలో ఉన్నదా అంతా వస్తుందా? న్యూస్ పేపర్లో ఇండియాలోను ఆంధ్రప్రదేశ్లోనూ ఏం జరుగుతుందో మాత్రమే వస్తుందా, లేకపోతే దేశాలు విదేశాలలో
అన్నీ వస్తున్నాయి కదా, ప్రతిరోజు మీ దగ్గరికి వస్తుంది కదా ఆ న్యూస్. ఎందుకమ్మా నీకు ఆ న్యూస్? ప్రపంచం అంతా ఏం జరుగుతోందో నీకెందుకు? ఒక్కడైనా మాట అడుగుతున్నాడా? ప్రతివాడికి న్యూస్ కావాలి. చాలా ఊళ్ళల్లో చాలా ఇళ్లల్లో నాకు తెలుసు ఆ రోజు న్యూస్ పేపర్ రాకపోతే చాలా అవస్థపడిపోతాం. రోజు న్యూస్ పేపర్ చదవాడు, సెలవు రోజు న్యూస్ పేపర్ వచ్చిందా అని అడుగుతాడు. రిపబ్లిక్ డే తర్వాత రోజు అరే న్యూస్ పేపర్కి సెలవా అని బాధపడిపోతాడు. భావం అర్థమైనా ఎందుకు చెప్తున్నాను, మీరందరూ కూడా విశ్వ నాగరికులే. ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వచ్చాక అసలు మేము నిజంగా విశ్వ నాగరికులు అయిపోయారు. గాంధీ గారి కాలంలో, ఆ ముందు కాలంలో సముద్రం దాటితే ప్రాక్షితం చేసుకోవాల్సి వచ్చేది. అరవిందో పేరు విన్నారు మీరు కొంతమందైనా? మహాయోగి అరవిందో, ఆయన తండ్రి సముద్రం దాటాడు. ఆయనకి ఎవరు పిల్లనివ్వలే, ప్రాయశ్చితం చేసుకుంటేనే పెళ్లి చేస్తాం. సరే అరవిందో కూడా వెళ్ళాడు, ఆయనకి పెళ్లి కాలే. చాలా అవస్థపడి ప్రాయశ్చితం చేసుకున్నాక ఆయనకి పెళ్లైంది. ఎప్పుడు? 1905 ఆ ప్రాంతాల్లో, రఫ్గా సంవత్సరం కరెక్ట్గా నాకు గుర్తులేదు కానీ ఆ ప్రాంతాల్లో. అంటే ఆ సుమారు మన జీవిత కాలంలోనే, మన తాతల కాలంలోనే ఎవడైనా అమెరికాకి వెళ్ళి వచ్చాడంటే ఏమవుతుంది? వాడు తప్పు చేశాడు, వాడు ఏం చేయాలి? ప్రాయశ్చిత్తం చేయించాలి. ఈనాడు నువ్వు అమెరికాకి వెళ్ళకపోతే తప్పు. అర్థమవుతుందా ఏం జరిగిందో, ఎంత మార్పు వచ్చిందో జీవితాలలో. అన్నిటికంటే పెద్ద ఆశ్చర్యం ఏమిటి అంటే, ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు అవి వచ్చాక నేను చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాను. ఫలానా ఊళ్ళో ఎవరు మా వాళ్ళు ఉంటారు, మా వాళ్ళు న్యూజిలాండ్ వెళ్ళాడండి అంటారు. మళ్ళా నెలలో వచ్చేసరికి ఏడయ్యా మీ వాడంటే అమెరికాలో ఉన్నాడండి. మరి న్యూజిలాండ్ అన్నావు కదా, వచ్చేసాడండి న్యూజిలాండ్ నుంచి, మళ్ళా వెళ్ళిపోయాడండి అమెరికాకి. భావ అర్థమవుతుంది ఏం జరుగుతుందో. ఇప్పుడు మన పిల్లలే భారతదేశంలో ఉండటం లే, ఎక్కడుంటారో మనకి తెలుసు, ప్రపంచం అంతా తెలుస్తుంది. విశ్వ నాగరికులే కదా మరి మీ పిల్లలు. కానీ పొలిటీషియన్స్ యొక్క ఆలోచన విధానంలో విస్తారత లేకపోవటం వల్ల, విశాలత్వం లేకపోవటం వల్ల ప్రపంచం అంతా ఓటికా లేకపోతుంది. లేకపోతే ఈ లీడర్స్ అందరూ ఒకసారి కూర్చుని పెదవ గొడవ, ఈ వీసాలు ఎందుకయ్యా, పాస్పోర్ట్స్ ఎందుకయ్యా, మన వనరులు అన్ని కల్పేసుకున్నాం, ఇందుకీ గొడవలంతా, పరిపాలనా వ్యవస్థ కోసం గీతలు గీసుకుందాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 3 రాష్ట్రాలు కాకుండా 24 రాష్ట్రాలుగా విడిపోయినా ఏం తప్పు లేదు నిజానికి. అంటే ప్రశ్న అక్కడ మనమేం విడిపోవటమే, మన పరిపాలనా సౌలభ్యం కోసం మారుతున్నాం. మారు, నువ్వు ఎంత మార్చే ఉంది? భావం అర్థమవుతుందా? అనేక రాష్ట్రాలు ఒకే దేశంగా ఉండొచ్చు, అంటే ఏంటిక పరిపాలనా సౌలభ్యం బాగా పెరుగుతుంది, ఎక్కడ వాళ్ళక్కడ బాగా ఎదగటానికి ఉపయోగపడుతుంది, అదేం తప్పు కాదు. కానీ దేశాన్ని ముక్కలు చేసేసుకుంటే, నీ దేశం వేరు నా దేశం వేరంటే తప్పు కదా. అలాగే మొత్తము ప్రపంచము ఒకే విశ్వముగా రాబోయే 5 సంవత్సరాలలో మారటానికి సంభావన ఉన్నది, పాసిబిలిటీ ఉన్నది. పరీక్ష వచ్చింది అంటే, చదువుకున్నవాడు పరీక్ష రాస్తే అర్థం ఏంటి అంటే పాస్ అవుతాడు, పై క్లాస్కి వెళ్తాడు. వెళ్ళి తీరుతాడా? చదువుకుంటే, పరీక్ష రాస్తే, పరీక్ష బాగా రాస్తే, పరీక్ష పాస్ అవుతే అప్పుడు పై క్లాస్కి వెళ్తాడు. అలాగే ఈ 4-5 సంవత్సరాలలో ఖచ్చితంగా ప్రపంచము ఒకే విశ్వంగా మారటానికి తగిన పరిస్థితులు ఈనాడు ఉన్నాయి. కావాల్సింది ఏంటి అంటే సవ్యమైనటువంటి అవగాహన, సద్బుద్ధి బాగా రావాలి. సద్బుద్ధి రావాలి అంటే ఇందాక నేను చెప్పిన మార్గమే. పక్కింటి వాడు దగ్గాలి అంటే నువ్వేం చేయాలి? ఏం చేయక్కర్లే, నీకు లేదు, నువ్వు ఎంప్లాయిడ్ గ్యారంటీగా పక్కింటి వాడు దగ్గుతాడు, దాంతోపాటు నువ్వు దగ్గుతావు, నువ్వేం తప్పించుకోలేవు. అలాగే గాయత్రి మంత్రంతో కనుక నువ్వు ఆముకులేస్తే నీకు సద్బుద్ధి రావటమే కాకుండా ప్రపంచం అంతా సద్బుద్ధి. కానీ ఒక చోట జరిగితే సరిపోదు, ఒకరోజు జరిగితే సరిపోదు. ఇంత విశాల ప్రశాంతంలో ప్రతి వాడికి దగ్గు రావాలి అంటే ప్రతి నాలుగు అడుగులకి ఒక యజ్ఞకుండం పెట్టాలి, అందులో నమస్కారం వేస్తూ ఉండాలి. అంటే ఇక్కడ వేసి కూర్చుంటే వరంగల్ అంతా దగ్గు రాదుగా. అలాగే వరంగల్ అంతా సద్బుద్ధి రావాలి అంటే ప్రతి పేటలో గాయత్రి యజ్ఞం జరగాలి. వరంగల్ వరకు ఓకే. మరి తర్వాత అందువల్ల రామరాజ్యంలో వాల్మీకి ఒక విచిత్రమైనటువంటి మాట వాడతాడు. బ్రాహ్మీ ముహూర్తంలో యజ్ఞ ధూమము రానటువంటి ఇల్లు రామరాజ్యములో లేదు. అంటే రామరాజ్యం ఎప్పుడు వస్తుంది? యజ్ఞ ధూమం ఉంటే ఎక్కడా? ప్రతి ఇంట్లో. ప్రతి ఇంట్లో మనం ప్రస్తుతం సంభవము కాదు, కానీ ప్రతి ఊళ్ళో చాలా తరచుగా కనుక మళ్ళా ఇలాగ 108 కుండీల గాయత్రి యజ్ఞం చేసుకుంటూ ఉంటే, మహాలక్ష్మి యజ్ఞం చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా ప్రపంచం మారుతుంది. ఇది రెండోది. మొదటిదే చెప్పాను నేను, ఒక అధ్యాయం భాగవతము, ఒక అధ్యాయం గీత చదవాలి మీరు ప్రతిరోజు. సాధ్యమైనంత వరకు ఎంత త్వరగా వీలవుతే అంత త్వరగా 108 కుండేల గాయత్రి యజ్ఞము మహాలక్ష్మి యజ్ఞము జరుగుతూ ఉండాలి. ఎందుకు జరుగుతూ ఉండాలి? ఒకసారి చేస్తే చాలదా మాస్టరు? పొద్దున్న భోజనం చేసావు కదా, మన రాత్రి భోజనం చేయడం ఒకసారి తింటే చాలదా? చూస్తే రెండు నియమాలు అర్థమే కదా. ఒకటి గీత భాగవత పారాయణ ఇమీడియట్ గా మొదలై మంచి పని చేయడానికి ముహూర్తం పెట్టుకోకండి. రెండవది ఏం చెప్పాను? సామూహిక గాయత్రి యజ్ఞాలు, సామూహిక మహాలక్ష్మి యజ్ఞాలు వీలైతే రెండు కలిపి చేసుకోండి. రేపు అది మనం చేయబోతున్నాం. యజ్ఞములో పాలు పంచుకోకపోతే మీరు మనుష్యులు. మర్చిపోయాను నేను ఏం చెప్పానో మీరు ఊహించుకోండి. అంతేంది కదా, యజ్ఞంలో మాత్రం పాలు పంచుకోవాలి. ఆ యజ్ఞంలో పాలు పంచుకున్న తర్వాత మీరు ఇంకొక విశేషమైనటువంటి కార్యక్రమం చేయగలిగితే చాలా లాభాలు వస్తాయి మనకి. ఆ లాభాలు ఏంటంటే మనము యోగ విద్య నేర్చుకునేటటువంటి సంస్థలను ఏర్పాటు చేయాలి. ఇక్కడ యోగ విద్య అంటే కూడా చాలా మందికి తెలియదు. ఈ కాలం మా గురుదేవులు శ్రీరామ శర్మ ఆచార్య ఒకరోజు పొద్దున్నే టిఫిన్ తిన్న తర్వాత ఒకసారి ప్రపంచంలో ఎన్ని యోగాలున్నాయి అని ఒకసారి ఆయన బుర్రలో ఒక పురుగు దూరిందట. ఆయన భాష ఆయన రాస్తున్న బుర్రలో ఒక పురుగు దూరిందయ్యా. ఎట్టి అంటే ప్రపంచంలో ఎన్ని యోగాలున్నాయని లెక్క పెట్టాడు. ఓ మంత్రయోగము, లయ యోగము, హంస యోగము, నాదయోగము, రాజయోగము, అక్షర పరబ్రహ్మ యోగము, తారక యోగము, బ్రహ్మ విద్య, రాజవి, రకరకాల యోగాలు లెక్క పెట్టాడు. ఆయన చాలా ఓపికగా లెక్క పెట్టాడు. 636 యజ్ఞాల పేర్లు రాసి యోగాల పేర్లు రాశాడు. ఆయన గ్రిసికెత్తింది ఆయనకి ఎంత రాస్తానని. అంటే ఆయనకి ఆ రోజు ఆయన ఆయనకున్నటువంటి దివ్య దృష్టి, ఆ సర్వజ్ఞత్వము, దానితో ఎన్ని యోగాలు ఆయన లెక్క పెట్టగలిగాడు అంటే 636 యోగాలు లెక్క పెట్టాడు. దాని తర్వాత ఆయన రాసిన మాట చాలా జాగ్రత్తగా ఏంటంటే, ఈ 636 యోగాలు కూడా ఒకే యోగము మీద ఆధారపడి ఉన్నవి. అంచేత ఆ ఒక్క యోగము మీకు తెలిస్తే 636 కాదు ఇంకా ఎన్ని యోగాలు రాబోయేటటువంటి కాలంలో వస్తాయో అవన్నీ కూడా మీకు తెలుస్తాయి. ఇప్పుడు యోగము అంటే ఏంటో అర్థం చేసుకోండి. మొట్టమొదట యోగము అంటే భగవత్ప్రాప్తి కాదు, జీవాత్మ పరమాత్మ కలయిక కానే కాదు. యోగము అంటే నీకు లేనిది ఏదైతే ఉన్నదో దాన్ని నువ్వు పొందగలిగితే దాన్ని యోగము అంటావు. చాలా విషయాలు మనకి స్పష్టంగా తెలీదు. యోగము అంటే అసలు అర్థం ఇది, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నువ్వేదో కావాలనుకుంటున్నావు, నీ దగ్గర లేదు అది. అది నువ్వు పొందగలిగిన నాడు నీకు యోగం. అందుకే మనం ఏదో పొందాలనుకుంటాం, పొందకపోతే ఏమంటాం? నాకు యోగం లేదయ్యా అంటాం. అవునా కదా? ఈ మాట అంటావా అనవా? మనం ఏదైనా పొందాలి అనుకుంటాం, పొందకపోతే ఏం చెప్తాం? నో యోగ అంటే అర్థం ఏంటి? నువ్వు ఏది కావాలనుకుంటావో అది పొందేటట్టు చేయగలిగేటట్టు వంటి సాధన యోగము. అది గుర్తుంచుకోండి. ఈనాడు ఈ ఆధ్యాత్మిక జగత్తు యొక్క
చిత్ర విచిత్రమైనటువంటి గంగా మారుతుందో అసలైనటువంటి నిద్రపోయి. అసలు గీత ఎందుకు చదవాలో మర్చిపోయాం మనం. గీతకి కృష్ణుడికి ఉన్న లింక్ కూడా మర్చిపోయాం మనం. పాదాయ ప్రగోరితాం భగవత నారాయణ శ్లోకాలు అయితే చదివేస్తాం తప్ప అసలు భగవద్గీతకి కృష్ణుడికి ఉన్న సంబంధం ఏమిటి అని ఎవరినైనా అడిగితే ఏం చెప్తామంటే శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినది. అంతకంటే ఎక్కువ మనకి తెలియదు. ఇంకా మాట్లాడితే అందులో 18 అధ్యాయాలు ఉన్నాయి అంటాం. ఇంకా మాట్లాడితే అందులో 18 యోగాలు ఉన్నాయి అంటాం. ఇంత చెప్పినా అసలు గీత అంటే ఏమిటో మనకి తెలియదు. శ్రీకృష్ణుడు ఉండేటటువంటి ఇల్లు గీత, గీతానే చోత్తమం గృహం, అది మనకి తెలియదు. చేత భగవద్గీత మీ దగ్గర ఉంది అంటే శ్రీకృష్ణుడు ఉన్న ఇల్లు మీ దగ్గర ఉందని అర్థం. లేకపోతే శ్రీకృష్ణుడు అబద్ధం చెప్పాడని. శ్రీకృష్ణుడు అబద్ధం చెప్పాడుగా, చాలా స్పష్టంగా ఏం చెప్పాడు అంటే గీతామే చోత్తమం గృహం. ఇంకా ఏం చెప్పాడు, భగవద్గీతలోనే నేను ఉండటం లేదు. గీతా జ్ఞానం ఉపాశ్రిత్య త్రిలోకాన్ పాలయాం. నేను భగవద్గీతలో చెప్పబడినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకుని నేను 3 లోకాలను పాలిస్తున్నాను అంటే శ్రీకృష్ణుడు కూతని చంపిన, శ్రీకృష్ణుడు అఘాసురుణ్ణి చంపిన, శ్రీకృష్ణుడు చనిపోయినటువంటి గురువు యొక్క పుత్రుణ్ణి పునర్దత్తుణ్ణి మళ్ళా బతికించి తీసుకొచ్చిన, మహాభారత యుద్ధంలో అర్జునుడికి రథసారథిగా పనిచేసిన, దేని ఆధారంగా చేశాడు, భగవద్గీత ఆధారంగా చేశాడు. అంచేత భగవద్గీత కనుక మీకు అర్థమవుతే మీరు ఎలా జీవించాలి, శ్రీకృష్ణుడు జీవించినట్టు జీవించాలి. శ్రీకృష్ణుడి జీవితంలో వచ్చినటువంటి చమత్కారాలు నీ జీవితంలో జరగాలి. వైద్యం నేర్చుకుంటే మందు ఇవ్వగలగాలి కదా. నేర్చుకున్నానండి, నాకు మందు ఇవ్వటం రాదు. ఇంజనీరింగ్ చదివావు కదా, మరి ఇల్లు కట్టగలవా రాదండి అంటే ఒప్పుకుంటావా? మరి భగవద్గీతని చదివాక నీ జీవితంలో నువ్వు శ్రీకృష్ణుడు వలె జీవించలేకపోతే ఇంకా అది భగవద్గీత నువ్వు చదవలేదు. దీనికి ఆధారం ఏమిటి, భగవద్గీతలో ఉన్నటువంటి జ్ఞానము అనేటటువంటి యోగ విద్య తెలుసుకోవటానికి ఆధారం ఏమిటి అంటే శ్రీకృష్ణుడే స్వయంగా ఏం చెప్పాడు అంటే, ఈ యోగాన్ని ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన మవ్యయం, ఈ యోగ విద్యను మొట్టమొదట సూర్యుడికి నేర్పాను. అంచేత నీకు కావలసినటువంటిది నువ్వు పొందదలుచుకుంటే సూర్యుడి దగ్గర నువ్వు యోగ విద్య నేర్చుకోవాలి. అంచేతంటే శ్రీకృష్ణుడి యొక్క మొట్టమొదటి శిష్యుడు ఎవడు అంటే సూర్యుడు, మొదటి శిష్యుడు. మరి సూర్యుడి దగ్గర నుంచి, ఈ సూర్యుడి దగ్గర నుంచి మనం ఏ విద్యను నేర్చుకుంటాం, ఎలాంటి విద్యను నేర్చుకోగలము అంటే, రామాయణ మహాభారతాలలో మన గురుదేవులు లెక్క పెట్టినటువంటి 636 యోగాలు లేవు, కేవలం సూర్య యోగం మాత్రమే. రామాయణంలో చాలా పెద్ద సంఘటన ఏమిటి అంటే రాముడు రావణాసుని చంపడం. మిగతా రామరాజ్య స్థాపన అదంతా కూడా ఇది జరిగాక జరుగుతుంది. అంచేత రామాయణంలో అతి ముఖ్యమైనటువంటి సంఘటన అయినటువంటి రావణ సంహారము ఆదిత్య హృదయ పారాయణ తర్వాత జరిగినది. అగస్త్యుడు వచ్చి ఆదిత్య హృదయం గురించి చెప్తాడు. ఆదిత్య హృదయం అంటే సూర్యుడు యొక్క హృదయం. అంచేత మొత్తము రామాయణంలో చెప్పబడినటువంటి విద్య యొక్క హృదయం ఏమిటి అంటే సూర్యుడి యొక్క జ్ఞానం. మరి మహాభారతంలో శమంతకమండి, తెలియదున్నాం కదా, మన దగ్గర ఉంటే బాగుంది. ఓరి నీళ్లు బంగారం కాదు, అలాంటి టీవీ ప్రోగ్రామ్స్ మనం చూడక్కర్లే కదా.
బంగారం రావాలి అంటే ఇంకా ఏమైనా ఉందా, నాకు పేరు గుర్తు రావటం లేదు. ఇంకోటి ఏంటమ్మా? బంగారం మీకోసం. అలాంటివి ఏం మనకు అక్కర్లేదు. సమంతకి మనం ఉంటే చాలు, బంగారం మన దగ్గరికి వచ్చేస్తుంది. మరి ఆ సమంతకి మణి ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యుడి దగ్గర నుంచి వచ్చింది. అంటే నిజముగా మీరు సూర్యుడిని ఉపయోగించుకోగలిగితే, మీరు రోజుకి 21 పుట్ల బంగారం ఇచ్చేయచ్చు ఎవరికైనా. అది ఒక మనిషి చేసిన సాధన, సత్రాజిత్ చేసినటువంటి సాధన. మళ్ళీ సత్రాజిత్ అంటే ఏంటో అర్థం చేసుకోండి. 100 కుండీల కంటే ఎక్కువ యజ్ఞము స్వాధ్యాయ జ్ఞానంతో చేస్తే దాన్ని సత్రము అంటాం. సూత సౌనికులు సత్రయాగం చేసేవాళ్ళు. అంటే 100 కుండీలు ఉండాలి, స్వాధ్యాయ యజ్ఞం కూడా జరుగుతూ ఉండాలి. అప్పుడు సూత సౌనికులు పురాణాలు అంతా చెప్పుకుంటూ ఉండేవారు కదా, అది స్వాధ్యాయ యజ్ఞం. సత్రాజిత్ అంటే ఏంటి? అలాంటి అనేక సత్రయాగాలు చేసినటువంటి వాడు. వాడికి సూర్యుడి దగ్గర నుంచి బంగారం పొందేటటువంటి విద్య లభిస్తుంది. మీలో దమ్మున్నటువంటి వాళ్ళు, నిజంగా రీసెర్చ్ చేయగలిగినటువంటి వాళ్ళు, శ్రీరామ శర్మ ఆచార్య ఒక పుస్తకంలో బంగారం ఎలా చేయాలో చాలా స్పష్టంగా రాసి ఇచ్చి వెళ్ళారు. చాలా స్పష్టంగా. హిందీలో ఉన్నది అర్థం కాదు అంటే తెలుగులో గాయత్రి సావిత్రి కుండలిని అనేటటువంటి బుక్కులో నేను అది రాశాను. మీరు ఆ పుస్తకం 500 రూపాయలు కొనుక్కోకపోయినా ఆ పేజీ చూసి చదివి మీరు అర్థం చేసుకోగలిగితే నాకేమీ అభ్యంతరం లేదు. నాకు అర్థము కాలేదు. అర్థమైంటే మీ ముందు అది చెప్పు ఉండేవాడిని కాదు. అంటే బంగారం చేయగలిగేది నాకు తెలిస్తే నేనేం వేరేనా ఇంటి మీకు చెప్పడానికి, నేనే చేసేసుకుంటాగా. కానీ నాకు తెలీదు. కానీ ఆయన ఇచ్చినటువంటి ఫార్ములా ఈ పుస్తకంలో సామర్థ్యవంతుడు ఎవరికైనా తెలుస్తుందేమో, వాడు దాన్ని ఉపయోగించుకోవచ్చు. అందులో రాసి ఉన్నది. అందులో గురువు గారు హిందీలో ఏం రాశారో దాన్ని తెలుగులో రాశాను. దయచేసి నన్ను ఎవరు అడక్కండి ఎలా చేయాలో, నాకు రాదు. కానీ మహాభారతంలో సత్రాజిత్ ఆ శమంతకమణి ఆధారంగా బంగారం తయారు చేసేవాడు అన్నది మాత్రం మనకి తెలుసు. అది సూర్యుడి నుంచి వచ్చింది. పాండవులు వనవాసానికి వెళ్తున్నప్పుడు చాలా మంది కౌరవుల రాజ్యంలో మేము ఉండము, మేము మీతో పాటు అడిగి వచ్చిస్తామంటే మీరు తిండి ఎక్కడ పెడతామయ్యా మేము అన్నారు. అప్పుడు ధర్మడు అని చెప్పాడు, అక్షయ పాత్ర ఇచ్చాడు. మరి అక్షయ పాత్ర ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యుడి దగ్గర నుంచి వచ్చింది. అంటే ఆ ఎందుకు చెప్తున్నాను అంటే, ఇంకా రామాయణమైనా మహాభారతమైనా అందులో చెప్పబడినటువంటి సాధనలు కానీ, అందులో చెప్పబడినటువంటి విషయ పరిజ్ఞానము కానీ, యోగ విద్య కానీ అంతా సూర్యుడే, సూర్య విజ్ఞానమే. సకాలేన మాత యోగో నిష్ట పరంతప, ఏడుస్తాడు కృష్ణుడు. ఆ కాలంలోనే, శ్రీకృష్ణుడి కాలంలోనే యోగం పోయింది, ఎవడు నేర్చుకోవటం లేదు. ఈనాడు మళ్ళీ నేను ఆ 3వ పాయింట్కి వస్తున్నాను. నేను మొదటి పాయింటే గీత ఒక అధ్యాయము, భాగవత ఒక అధ్యాయము దయచేసి ఇంటింటికి చదివించండి. నిజంగా మళ్ళీ శ్రీకృష్ణుడు లాంటి అవతార మూర్తి మన మధ్యన తిరగాలి అంటే భారతీయులమైనటువంటి మనము చేయగలిగేటటువంటి ఏకైక జ్ఞాన యజ్ఞము అది మాత్రమే. చదవండి. అది 2వది ఏం చెప్పాను? సాధ్యమైనంత వరకు గాయత్రి యజ్ఞాలు మహాలక్ష్మి యజ్ఞాలు ఇంటింటా తీసుకెళ్ళండి. ఇంకొక స్టెప్, మామూలుగా ముందు ఒక అధ్యాయం గీత, ఒక అధ్యాయం భాగవతం ఉన్న, 2వ స్టెప్ వచ్చేసరికి ఏం చేయాలి? మీరు కాస్త గాయత్రి మంత్రం చేసుకోవాలి, మహాలక్ష్మి మంత్రం చేసుకోవాలి. ఆ మంత్ర సాధన కొన్ని లక్షలు పూర్తయ్యాక 108 కుండేల యజ్ఞాలు మొదలు చేసుకోండి. 3వది ఇప్పుడు చెప్తున్నాను, యోగ విద్య నేర్చుకోండి అని. ఆ యోగ విద్యకి ఏం చెప్తున్నాను? అనేక యోగాలు మీరు నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఏకైక యోగం ఏంటి అంటే సూర్యయోగము. ఆ సూర్యయోగమే రామాయణంలో ఆదిత్యహృదయంగా చెప్పబడి ఉన్నది. మహాభారతములో ఉన్నటువంటి పంచ పాండవులు ఆ యోగ విద్యను నేర్పేటటువంటి 5 శక్తులు ప్రకృతిలో.
ఈ ఐదు శక్తులకి కావలసినటువంటి కుండలిని శక్తి ద్రౌపది. ఒకే కుండలిని శక్తి మన శరీరంలో ఉన్నటువంటి పంచేంద్రియాలను శాసిస్తుంది కనుక ఆ కుండలినికి ఐదు భర్తలు ఉన్నాయి అని అలంకారికంగా చెప్పబడింది. నిజంగా ద్రౌపదికి ఐదు భర్తలు ఉన్నాయా లేదా మనకి అది అనవసరం. కథలో ఉన్నటువంటి విషయం ఏమిటి అంటే ఒకే కుండలిని శక్తి, ఒకే ప్రాణశక్తి మన శరీరంలో ఐదింద్రియాలకి ప్రాణం చూస్తుంది. ఒకే ద్రౌపది ఈ ఐదింద్రియాలకి శక్తి. ఈ ఐదింద్రియాలకి శక్తి అయినటువంటి ద్రౌపదికి ఆ ఐదుగురు పాండవులు ఎవరి వల్ల పుట్టారు అంటే సూర్యుడి వల్ల పుట్టారు. మీరు మళ్ళీ కాస్త జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకుంటే కుంతీదేవికి మంత్రోపదేశం చేసింది దూర్వాసుడు కదా. దూర్వాసుడు మంత్రోపదేశం చేశాడు, కర్ణుడు పుట్టాడు సూర్యుడి వల్ల. గాభరా పడింది ఆవిడ, కర్ణుడిని వదిలేసింది. మరి మిగతా పాండవులు ఎలా పుట్టారు? ఆ దూర్వాసుడు ఇచ్చిన ఆ మంత్రంతోనే. అంటే దూర్వాసుడు ఏ మంత్రం ఇచ్చాడో అది ముందు సూర్యుడి మీద ప్రయోగించిన తర్వాత మిగతా దేవతలకి వచ్చింది. అంటే ఆ మంత్ర సిద్ధికి ఆధారం ఎవరు? సూర్యుడు. అంటే అది పంచపాండవులకి ఆధారం ఎవరు? సూర్యుడు. ఈ యోగ విద్య మనము ఎనిమిది అంగాలుగా నేర్చుకోవచ్చు. యమ నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమర. ఈరోజు నేను మీకు దాని గురించి చెప్పలేను, కానీ ఈ ఎనిమిది అంగాలలో మీలో చాలా మంది ధారణ స్థితి వరకు వచ్చేశారు. అంటే ఏదైంది పూర్తి చేసుకున్నారన్నమాట. యమము, నియమము, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారాలు మీకు పూర్తయిపోయే ఇదివరకటి జన్మలలోని అది దాన్ని రివైవ్ చేసుకోవాలి మీరు. అది వేరే విషయం. ఇదివరకు జన్మల్లోనే చదివింది, ఇప్పుడు మళ్లీ మీరు గుర్తు చేసుకోవటం చాలా తేలిక. అంటే మీరు ఎంతవరకు వెళ్ళిపోగలరు? ధారణ వరకు వెళ్ళిపోగలరు. చాలా మంది నన్ను అడుగుతారు, మీరు ఇంత ఓపెన్ గా చెప్పిస్తున్నారు మాస్టర్, ధారణ వరకు వెళ్ళిపోయారు అందరు మనుషులు అని. మన ఓపెన్ గా నేను చెప్తున్నాను, రహస్యంగా నేను చెప్తున్నానా? మీకు అందరికీ వినిపిస్తోందా? మీరందరూ ఏ స్థితిలో ఉన్నారు? ధారణ స్థితిలో ఉన్నారు. రహస్యంగా ఏం చెప్పటం లేదయ్యా అన్నాను. అరే అలా ఎలా చెప్పిస్తారండి? ఈ వస్తువు ఇచ్చి నోట్లో పెట్టుకోవయ్యా, ఎలా ఉంది, ఉప్పగా ఉంది అంటే ఇది పచ్చదారా అని అడిగాను. నోట్లో పెట్టుకుంటే ఎలా ఉంది? అది ఉప్పగా ఉంది. నేనేం అడిగాను? అది పంచదార అన్నాను. అంటే అతను ఏమని ఉంటాడు, అవునంటాడా కాదంటాడా? అవునంటాడు. కాదంటాడు కదా, ఇంచేత లక్షణాలు తెలుసు కనుక. అంచేత ధారణ యొక్క లక్షణాలు ఏంటో తెలిస్తే నీకే తెలుస్తుంది నువ్వు ధారణలో ఉన్నావు లేదు. ఇంచేత నువ్వు అడగాల్సింది ఏంటి అంటే మీరందరూ ధారణలో ఉన్నారని నేను ఎలా అంటున్నాను అని కాదు. ధారణ యొక్క లక్షణాలు తెలిస్తే మీకు, ఆ లక్షణాలు మీలో ఉంటే మీకు ధారణ ఉన్నట్టే. మరి ధారణ యొక్క లక్షణాలు ఏమిటి? రామకృష్ణపరమహంస చెప్పాడు. ఏంటి ధారణ యొక్క లక్షణాలు? నువ్వు ఒక పని చేస్తున్నప్పుడు మనస్సు దాని మీదే ధారణ అయి ఉండాలి. నీ మనస్సు ఇంకో చోటికి వెళ్ళకూడదు కదా. 3 గంటల సేపు పరీక్ష రాస్తున్నాడు ఒక పిల్లవాడు, లెక్కల పరీక్ష రాస్తున్నాడు. అంటే 3 గంటల సేపు పక్కన ఇన్విజిలేటర్లో మాట్లాడుకుంటూ ఉంటాడు, పక్కన ఎక్కడో లౌడ్ స్పీకర్ నుంచి పాటలు వస్తూ ఉంటాయి. రోడ్లో ఈ మధ్య స్కూల్స్ అన్ని మెయిన్ రోడ్ మీదే ఉంటున్నాయి. ఒకవేళ సినిమా హాల్ పక్కన ఉంటే ఇంకా రణగొడ ధ్వని వస్తూ ఉంటుంది. కానీ వాడు 3 గంటల సేపు పరీక్ష రాస్తున్నాడు. ఈ 3 గంటల సేపు పరీక్ష రాస్తున్నప్పుడు వాడి మనస్సు లెక్కల పేపర్ మీద మాత్రమే ఉన్నదా, ఈ గొడవ అంతా వింటుందా? పేపర్ మీదే ఉంది, గొడవ వినిపిస్తుంది వాడికి. కానీ వాడి ధారణ దేని మీద ఉంది? లెక్కల పేపర్ మీద ఉంది. మరి 3 గంటల పాటు ధారణ చేశావు కదా, సినిమా చూస్తున్నావు.
చూస్తున్నాం కదా. మరి 3 గంటల పాటు మీ మనస్సు దేన్ని ధారణ చేస్తోంది? సినిమాని ధారణ చేస్తుంది. అందుకే నేను చాలా మంది అడుగుతారు, మాస్టర్ మనస్సు ఏకాగ్రత కుదరటం లేదండి, నాకు చాలా ఇష్టం అండి. అబద్ధం చెప్తున్నావు, నువ్వు కూర్చోగలవు. సినిమా హాల్కి వెళ్తే 3 గంటలు కూర్చుంటున్నావు లేదా? సినిమా హాల్లో 3 గంటలు కూర్చోగలవు ఏకాగ్రతగా. మంత్ర జపం ఏకాగ్రతగా చేయలేవంటే అర్థం ఏంటి? నీకు ఇష్టం లేదండి, నాకు చేత కాదు అనమాట. నువ్వు కూర్చోలేకపోతే సినిమా హాల్లోనూ కూర్చోలేవు, కానీ సినిమా హాల్లో కూర్చోగలిగి మంత్ర జపంలో కూర్చోలేము అంటే అర్థం ఏంటి? కుర్రాడు అన్నాడు, మాస్టర్ నాకు ఏమీ గుర్తుండటం లేదండి. నాకు తెలుసు వాడికి క్రికెట్ అంటే చాలా ఇష్టం, కానీ అది ఆ విషయం వాడికి తెలియదు. అసలు గుర్తుండడండి, తల్లిని బురకెక్కటం లేదండి. అబద్ధం అన్నా ఎందుకన్నా? సునీల్ గవాస్కర్ 28వ సెంచరీ ఏ సంవత్సరంలో ఎక్కడ కొట్టాడు చెప్పిస్తుంది. మరి అదే ఎలా చెప్పగలిగాడు? గుర్తుండకపోతే అది గుర్తుండకూడదు కదా. అంటే చాలా మంది పిల్లలు నన్ను వచ్చి అడుగుతూ ఉంటారు, నాకు గుర్తుండటం లేదండి అని. అంటే అర్థం ఏంటో అర్థం అయిపోయింది. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ లేకపోతే ఎవడేం చేస్తాడు? ఏం గుర్తుండదు, ఇంట్రెస్ట్ ఉంటే అది గుర్తుండదు. చేత ఇంట్రెస్ట్ తెచ్చుకోవాలి మనం. ఇంట్రెస్ట్ ఎలా తెచ్చుకుంటాం? దాని లాభాలు గుర్తు చేసుకుంటే. చదవాలని ఎవరికి ఉండదు, కానీ అందరూ చదువుతున్నారు కదా. ఇందుకు చదివితే మంచిది కనుక. అలాగే ఈ మంత్ర జపాలు కానీ యజ్ఞాలు కానీ ఇవంతా చేస్తే చాలా మంచిది. ప్రకృతిలో ఉన్నటువంటి అవతారమూర్తితో మీరు కలిసి పనిచేయగలిగేటటువంటి అవకాశం లభిస్తుంది అని చెప్తున్నప్పుడు, మరి మీరు దాన్ని చేయలేకపోతే అర్థం ఏంటంటే మీకు అది ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే ఎవడేం చేస్తుంది? చేయగమ్మా అని బలవంతం ఎవడైనా చేయగలడా? కానీ నాకు ఇష్టం ఉంది మాస్టారు, మార్గం తెలియదు. ఆ మార్గం నేను చెప్తున్నాను మీకు. సూర్యకిరణ విజ్ఞానాన్ని పతంజలి యోగ శాస్త్రం ఆధారంగా సమాధి స్థితికి వెళ్ళగలిగేటటువంటి జ్ఞానాన్ని నేర్చుకోదలుచుకున్న వాళ్ళకి, కష్టపడి నేర్చుకోదలుచుకున్న వాళ్ళకి నేను నేర్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంకా మీరు గ్రూప్ అవ్వాలి, కానీ ఒకళ్ళు మీరు నేర్చుకుంటామంటే నేను రాలేను కదా. ఇంచేత మీరేం చేయాలి? నేను ఎక్కడుంటే అక్కడికి రావాలి. నేను మీ అందరిళ్ళకి రాలేను కదా. నేను ఉన్న చోటకి మీరందరూ రాగలరు నేర్చుకోవటానికి. ఒకళ్ళు చాలా మంది నన్ను అడిగారు, ఎక్కడుంది మాస్టర్ హైదరాబాద్ లో మేము ఎలా వస్తామండి మీ ఇంటికి అని. ఏమయ్యా హైదరాబాద్ లో ఇన్ని సినిమా హాళ్ళు ఉన్నాయి? 10 లెక్క తెలియట, కొన్ని 50 ఉంటాయా? ఉంటాయండి. ఈ 50 సినిమా హాళ్ళకి కనీసం 300-400 మంది రోజు వస్తున్నారు, 3 కోట్ల హౌస్ ఫుల్ కాకపోతే. మరి 300 మంది 3 గంటల పాటు ఆ సినిమా హాల్కి ఎలా లాగలుగుతున్నారు డబ్బిచ్చుకుని? భావం అర్థమైనా నేనేం చెప్తున్నా, నీకు ఇష్టం అంటే చేస్తావు, నేను ఎక్కడుంటే అక్కడికి వస్తావు. రాలేను వేషాలు, రాలేను అనద్దు, నాకు ఇష్టం లేదు అని నేను చాలా ఆనందిస్తా. ఇదే మనిషి అంటే నచ్చలేదు స్పష్టంగా చెప్పారు. ఇంకా ఈ 4 అవకాశాలు నేను మీకు ఇవ్వటంలో, మనమందరము కూడా కలిసి రానున్నటువంటి కాలంలో 3-4 సంవత్సరాలలో ఈ మొత్తం ప్రపంచాన్ని వనరులతో సద్బుద్ధితో నింపటానికి మొట్టమొదటి ఏం చెప్పాను అంటే భాగవతము భగవద్గీత ఒక అధ్యాయం రోజు చదువుకోండి. 2వది ఏం చెప్పాను? మంత్రజపం చేసుకుంటూ ఉండండి. వీలైనన్ని చోట్ల వీలైనన్ని సార్లు మొత్తము ఆంధ్రప్రదేశ్లో 108 కుండీల గాయత్రి మహాలక్ష్మి యజ్ఞాలు చేసుకోండి. 3వది ఏం చెప్పాను నేను? యోగ విద్య నేర్చుకోండి. ఈ యోగ విద్య నేర్చుకోవడానికి కావలసినటువంటి ఆధారం మీకు ధారణ స్థితి వరకు మీరు వచ్చేశారు కనుక, కొంచెం మీరు కనుక ప్రయత్నిస్తే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ వరకు మీరు 5-6 నెలల్లో వచ్చేయవచ్చు. అది మీరు చేయవలసింది, మీరు ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు. అది దానికి కేవలం నాతో ఉత్తర ప్రత్యుత్తరాలు కానీ, లేకపోతే మన వాళ్ళు ఇక్కడ పరివారి వాళ్ళు ఉన్నారు వాళ్లతో కనుక మీరు చేతులు కలిపి నేర్చుకోగలిగితే, మరి వాళ్ళ ఇళ్లకు ఎలా వెళ్తాం అనకండి, సినిమా హాల్కి అంతమంది వెళ్ళగలిగినప్పుడు
ఈ విషయం నేర్చుకోవాలి వాళ్ళు కూడా ఆ ఇళ్ళకి వెళ్ళగలరు. ఇది మూడో చెప్పాను. నాలుగోది ఏంటి, నేనున్న చోటికి వచ్చి మీరు నేర్చుకోదలుచుకుంటే సమాధి స్థితి వరకు నేను తీసుకువెళ్తా. ఎప్పుడు? ధారణ వరకు మీరు మళ్లీ జప్తి చేసుకుని 5-6 నెలల్లో ఎక్స్పర్ట్స్ అవుతే. ఈ విషయాలన్నీ మీకు చెప్పిన తర్వాత రేపు ఖచ్చితంగా నేను 8:30కి మీకు కొన్ని విశేషమైనటువంటి ప్రక్రియలు నేర్పబోతున్నాను. ఎందుకంటే చాలా మందికి చాలా నేర్చుకోవాలని ఉంటుంది, కానీ వాళ్ళ కుటుంబ పరిస్థితులు, వాళ్ళకున్నటువంటి కొన్ని లేని వనరుల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. అంచేత భగవద్గీత ఆధారంగా రేపు మీరు యజ్ఞంలో పూర్ణాహుతప్పుడు మీ సమస్యలకి పరిష్కార మార్గం రేపు నేను కరెక్ట్గా 8:30కి ఇక్కడ చెప్తా. 8:30కి ఖచ్చితంగా నేను చెప్పటం మొదలెట్టేస్తా, మీ చేత చేయిస్తా. చేయించాక యజ్ఞంలో పూర్ణాహుతప్పుడు అది ఎలా వేయాలో చెప్తాను నేను. కానీ అది యజ్ఞం మొదలెట్టే ముందు చెప్తాను, యజ్ఞం మధ్యలో చెప్పలేను, ముందు చెప్తా. అంటే ఖచ్చితంగా మీరు 8:00 ఆ ప్రాంతాలకు వచ్చేసి కూర్చుండి యజ్ఞకుండాల దగ్గర ఉంటే ఖచ్చితంగా మీ జీవితంలో మీరు ఎదుర్కొనేటటువంటి అన్ని సమస్యలకు పరిష్కార మార్గము చెప్తాను. ఈ పరిష్కార మార్గము భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాల ఆధారంగా చెప్తా. అంటే అథారిటీ ఎవరు అంటే భగవద్గీత. ఇంకా భగవద్గీత చెప్పింది మేము విన్నామంటే నేను చేయగలిగేది ఏం లేదు. అంచేత రేపు మీరు 8:00కి రావాలి కనుక. ఇప్పుడు నేను ఇంకా ఇలా చెప్తూ ఉంటే మీరు ఎలాగండి టైం అయిపోయింది అంటారు కనుక. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీ మహేష గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా సర్వే భవంతు సుఖినా సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్య దుఃఖమాత్మీయ అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః నిర్ధనా సధనా సంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి.